the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. నేను మీ హోస్ట్ భాను. మనతో పాటు రమణ గారు ఉన్నారు. ఇది జనవరి 23, 2019 రికార్డింగ్. నమస్తే రమణ గారు.
నమస్తే అండి.
సో మరొక ఎపిసోడ్ ఆఫ్ సమకాలీన విశ్లేషణ. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి మన శ్రోతలకి. షో బిగినింగ్లో నేను 3 టాపిక్స్ చెప్తాను, దాని గురించి ఈరోజు విశ్లేషణ చేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, రఫాయిల్ గురించి అబద్ధాలు ఆడి ఆడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సడన్గా ఇంకొక కొత్తది పట్టుకుంది. ఏంటంటే, బ్యాలెట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో ఈవీఎంలు, దీంట్లో ఏదో తేడా జరిగింది, దీన్ని హ్యాక్ చేయొచ్చు, బీజేపీ హ్యాక్ చేసి గెలిచేస్తుందని చెప్పేసి మొదలుపెట్టారు. అది ఇంకా నీట్గా అంటే డీటెయిల్డ్గా నేను మాట్లాడాలంటే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. అసలు హ్యాక్ చేయొచ్చా? ఒకవేళ హ్యాక్ చేయడం జరిగితే ఎవడు చేస్తాడు? అండ్ ఎవరన్నా డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా హ్యాక్ చేయొచ్చా? నెక్స్ట్ వచ్చేసేసి ఆయన ఎవరో ఒక ఆయన కపిల్ సిబ్బాల్తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను హ్యాక్ చేశానని చెప్పాడు. దాని గురించి
సయ్యద్ హైదర్ అహ్మద్.
హైదర్ అహ్మద్ ఓకే.
హైదరాబాద్ అబ్బాయి.
ఆయన హైదరాబాద్ క్యాండిడేట్, నేను హ్యాక్ చేస్తా అని చెప్పాడు. సో ఫస్ట్ అసలు ఓకే. ఇంకొక ప్రశ్న, అసలు సడన్గా ఇది ఎప్పటి నుంచో ఆయన ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన అప్పట్లో ఎప్పుడో అరిచాడు, మళ్ళీ పోయాడు. సో వై ఈజ్ ఇట్?
యాక్చువల్లీ చెప్పాలంటే ఇది, టు బి ఫెయిర్, ఇది ఫస్ట్ అసలు ఈవీఎంస్లో ప్రాబ్లం ఉంది, అవి సరిగ్గా చూడాలి అని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడిగింది బీజేపీ పార్టీయే.
బీజేపీ అడిగింది, ఓకే.
అది ఎప్పుడంటే 2009 ఎలక్షన్స్ తర్వాత అడిగింది దాన్ని రివ్యూ చేయమని. ఓకే, ఇది ఇంకోటి కూడా మీకు హిస్టరీ కాదు, ఇదివరకు జరిగిన ఈవెంట్ ఇంకోటి చెప్తాను. హైదరాబాద్లో ఒక టెక్నికల్ ఇంజనీర్ హరిప్రసాద్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన పబ్లిక్గా ఒక దొరికిన ఈవీఎంని తీసుకుని హ్యాక్ చేసి చూపించాడు అనమాట. అంటే హ్యాక్ అనేదానికి అందరూ కలిసి ఏంటంటే కామన్ వర్డ్ వాడేస్తున్నారు, హ్యాక్ చేయగలరా అని. కనుక మీరు నన్ను వన్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడిగితే నేనేం చెప్తానంటే చేయలేరు అని చెప్తాను అనమాట. మ్యానిపులేట్ చేయగలరా అని అడిగితే ఎస్ చేయొచ్చు అని చెప్తాను.
డిఫరెన్స్ ఏంటి?
డిఫరెన్స్ ఏంటంటే అది కొంచెం అర్థం చేసుకోవాలి. మీ చేతిలో నేను క్యాలిక్యులేటర్ ఇచ్చాను మీకు, సింపుల్ క్యాలిక్యులేటర్. 10 + 11 నొక్కితే కనుక =, అని నొక్కగానే 21 అని వచ్చింది మీకు, రైట్? ఆ క్యాలిక్యులేటర్లో కూడా చిప్ ఉంటుంది. ఆ చిప్ని మీరు కావాలంటే ఏం చేయొచ్చు, బాగా దాన్ని నేలకేసి కొట్టి లేకపోతే నీళ్ళల్లో పడేసి తీసి ఇలాంటివి ఏమైనా చేస్తే ఏమవుతుందంటే, 1 నొక్కినప్పుడు 2 రావటం, 2 నొక్కినప్పుడు 4 రావటం అలా అవుతుంది. ఎందుకు అవుతుంది? ఈ పైన ఉండే బటన్లు ఆ కింద ఉండే సర్క్యూట్లో 1 అటాచ్ అవ్వాల్సింది 2 అటాచ్ అవ్వటం, 2 అటాచ్ అవ్వాల్సింది 5 అటాచ్ అవ్వటం, అలాంటివన్నీ అవుతాయి.
అవును.
ఇంకోటి ఏంటంటే ఇవన్నీ సర్క్యూట్స్ కదా, నీళ్లు పోస్తే ఏమవుతుంది, నీళ్లు కూడా కండక్టరు, రెండింటి మధ్య కనెక్షన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ కార్యక్రమాన్ని మీరు ఏమంటారు, హ్యాక్ అంటారా మానిపులేషన్ అంటారా?
అది మానిపులేషన్. అది
సో ఇప్పుడు నేను క్యాలిక్యులేటర్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాను, క్యాలిక్యులేటర్లో కూడా చిప్ ఉంటుంది. మీరు ఓపెన్ చేసి చూడండి, ప్రతి దాంట్లో చిప్స్ ఉంటాయి. కార్ డ్రైవ్ చేస్తుంటే చిప్ ఉంది. చిప్ అంటే ఏమిటి? హ్యాకింగ్, చిప్, ఈ రెండు ఏమిటి? అది సింప్లెస్ట్ ఆఫ్ ద సింప్లెస్ట్ చిప్స్ అన్ని తోటి తయారు చేసింది ఇండియాలో ఉండే ఈవీఎంస్ అనమాట. అంటే అవేమి పెద్ద కంప్యూటింగ్ డివైసులు కాదు. మన కంప్యూటరు, మన ల్యాప్టాప్స్, లేకపోతే పెంటియం ప్రాసెసర్స్ అవన్నీ ఉండే డివైసులు కాదు ఇవి. ఇంకోటి ఏంటంటే, 1 అది, 2 ఈ డివైసెస్కి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేదు. కొంచెం టెక్నికల్ చెప్తున్నాను, నాన్ టెక్నికల్ కంప్యూటర్ నాన్ టెక్నికల్ పీపుల్ కొంచెం కష్టంగా ఉండొచ్చు. హ్యాక్ చేయాలంటే మీకు ఆ పర్టిక్యులర్ చిప్ ఉన్న వస్తువుతో పాటు దాని మీద ఒక సాఫ్ట్వేర్ కూడా ఉండాలి. ఈ డివైస్లో సాఫ్ట్వేర్లు ఏమి ఉండవు. ఇవేంటంటే ఆ చిప్ తోటి ఉండే ఒక క్యాలిక్యులేటర్ లాంటివి ఇవి అన్నమాట. సో మరి నేను హరిప్రసాద్ గారు హరిప్రసాద్ గారు దాన్ని ఇది
చేశారు ఆయన మానిపులేట్
చెప్పాను. ఎలా చేశారు అంటే ఆయన చెప్పించాడు. ఆయన ఏమి హీ డజంట్ హీ డి నాట్ డూ విత్ ఏ మాల్ ఇంటెన్షన్ తోటి చేయలేదు అనమాట. రాంగ్ అంటే ఏదో చేసేసేయాలి అనే ఉద్దేశంతో చేయలేదు. చెయ్యగలనా లేదా అనే దాని మీద చేశాడనమాట. ఆయన ఎలా చేశారంటే ఇప్పుడు ఈ రెండు లోపల బియు యూనిట్స్ అని ఉంటాయి, రెండింటిని కలిపేది ఒకటి ఉంటుంది, కలిపేది వైర్లతో కలుపుతారు అనమాట. ఆ వైర్లని లూజ్గా పడేస్తే ఆ లూజ్గా పడేసిన వాటిల్ని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫస్ట్ ఓటు వేసేవాడు బ్లూటూత్ తోటి వాటిల్ని వాటిల్ని ఫస్ట్ నెంబర్ నొక్కినప్పుడు ఆ బ్లూటూత్ టెక్నాలజీ ఉపయోగించి దాన్ని ప్రూవ్ చేసి చూపించాడనమాట. ఈ ఓటు పడాల్సిన వాళ్ళు ఇంకోళ్ళకి ఓటు ఎట్లా వెళ్ళేటట్టు చెయ్యొచ్చు అని. సో ఆయన అరెస్ట్ కూడా చేశారు అప్పుడు. నీకు అసలు ముందు ఈ దొంగ ఈవీఎం ఎక్కడ దొరికింది అనేది నెంబర్ వన్. నెంబర్ టూ ఏం చేశారంటే ఈ మన ఎలక్షన్ కమిషను కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం అని చెప్పి ఇవన్నిటిని ఇండియాలోనే అందరికీ నీకు కావాల్సిన వాళ్ళని తెచ్చుకో, నీకు ఇష్టం వచ్చిన టెక్నాలజీ వాళ్ళని తెచ్చుకొని హ్యాక్ చేసి చూపించమని చెప్పారు. ఇండియాలోనే అన్ని పొలిటికల్ పార్టీలు వెళ్ళే చేసి చూపించమని చెప్పారు. ఒక్కళ్ళు కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు, చేయలేకపోయారు టెక్నాలజీ వాళ్ళు అంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ వాటిని ఎలా దాచిపెడుతుంది, వాటిని ఎట్లాంటి భద్రతలతో దాచిపెడుతుందో అందులోంచి తీసి చేయమంటే ఎవరు చేయలేకపోయారు.
వీళ్ళు ఎక్కడి నుంచో ఆల్రెడీ తెచ్చుకొని,
వీళ్ళు ఎక్కడి నుంచో ఇంట్లో పెట్టుకుని ఇంట్లో వాటిని నేను చెప్పినట్టు నీళ్లలో కాసేపు విసుకలో కాసేపు వేసి తగలెట్టి ఆ తగలెట్టిన దాన్ని చేశాను హో అని అరుస్తున్నారు అనమాట. అలా అలా మీరు ఏ మెషిన్ అయినా చేయొచ్చు. మీరు తీసుకెళ్ళి
ఆ రకంగా మాట్లాడితే మీరు ఏ, సో క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఒరిజినల్గా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పంపించినటువంటి మెషిన్స్ని మాత్రం చేయటం కష్టం.
కష్టమే కాదు, వాళ్ళు చాలా సేఫ్ గార్డ్స్ చేశారు ఈసారి. ఇవన్నీ వచ్చుతున్నాయని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే నేను చెప్పిన బ్లూటూత్ ఉందే ఆ బియు యూనిట్లలో అసలు ఏ వైర్లు వేళ్లాడకుండా చేశారు.
ఓకే,
లోపల ఇన్సర్ట్ చేశారు. ఇదన్నిటికంటే ఆ తర్వాత ఏం చేశారు, అసలు ఒక్కళ్ళు కూడా ఇవన్నీ అడిగేవాళ్ళు చూసేవాళ్ళు ఆ ప్రొసీజర్స్ చూడక మాట్లాడే మాటలు ఇవి. ఇంకోటి ఏం చేశారు వాళ్ళు, అదొక్కటే కాదు, ఆ తర్వాత ఏం చేశారు దాన్ని తీసుకెళ్లి వాళ్ళు అన్ని చోట్ల ర్యాండమైజర్స్ ఉపయోగిస్తున్నారు. ర్యాండమైజర్స్ అంటే అసలు పొలిటికల్ పార్టీలన్నీ వెళ్ళి ఫస్ట్ రోజు వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది ఏ ఏ బటన్ ఏ మనిషికి వెళ్తుంది అనేది.
కరెక్ట్,
ఇది ఫస్ట్ బటనా సెకండ్ బటనా అనేది తెలియదు. ఆ ముందు మాక్ టెస్టింగ్ అనమాట, మాక్ ఓటింగ్ చేయిస్తారు వాటితోటి, అదొకటి. అది అయిపోయిన తర్వాత అదొక ర్యాండమైజేషన్ ఉంది. ఆ తర్వాత ఏ పర్టిక్యులర్ మెషీన్ ఏ బూత్కి వెళ్ళాలి అనేది ఇంకో ర్యాండమైజర్ వాడుతున్నారు వాళ్ళు. అంటే ఏంటంటే ర్యాండమ్, అది ఈ బూత్కి ఈ 1112 అనే కోడ్ ఉన్నది వెళ్తుందా, 1113 అనే కోడ్ వెళ్తుందా అనేది కూడా లాస్ట్ మినిట్లో తెలుస్తారు వాళ్ళు. అది కూడా అన్ని పొలిటికల్ వాళ్ళ ఏజెంట్స్ ముందే చేస్తారు. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇదంతా ఒకటి ఎత్తైతే వివిప్యాట్స్ అని ఇంకోటి వచ్చాయి. అదేంటది, ప్రతిసారి నువ్వు ఓటు వేయగానే నీకు ఒక స్లిప్ వస్తుంది, నేను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాను. అదే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాను అనే స్లిప్ ఇంకో బుట్టలో పడుతుంది అక్కడ. ఒకవేళ రీకౌంట్ చేయాల్సి వస్తే ఈ స్లిప్పులను కూడా రీకౌంట్ చేయొచ్చు.
ఓకే,
ఇంత టెక్నాలజీ తీసుకొచ్చారు, అంత అన్నిటికీ అన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. వాళ్ళు పెట్టిన ఎలక్షన్ కమిషన్ పెట్టిన హ్యాకథాన్లో వీళ్ళు ఎవరు హ్యాక్ చేయలేకపోయారు. ఇది హ్యాక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్యూటర్ కాదు, ఇది ఒక క్యాలిక్యులేటర్ లాంటిది. ఓకే, ఇవంతా ఇప్పటివరకు నేను టెక్నికల్ థింగ్స్ అన్ని చెప్పాను మీకు. అసలు ఎందుకు చేశారో మీరు అడగలేదు.
సో ఇప్పుడు సెకండ్ అంటే నాకు నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, వెల్ హ్యాకింగ్ చేయడం ఇప్పుడు ఇప్పుడు కష్టం, అది అక్కడ వరకు ఐ టోటల్లీ అగ్రీ. సడన్గా అంటే రెండు ఇక్కడ. ఒకటి ఏంటంటే ఇప్పటి వరకు ఇది చచ్చిపోయినటువంటి, ఇప్పుడు అప్పుడెప్పుడు అన్నారు మీరు అన్నట్టు, ఇప్పుడు హైదరాబాద్లో ఏం చేసి సడన్ గా మళ్ళీ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది?
అది
నెక్స్ట్ ఆ క్యాండిడేట్ ని హైదరాబాద్ అతను ఎందుకు ఆయన పట్టుకుని వచ్చాడు మళ్ళీ?
కరెక్ట్, బాగా అడిగారు ఈ క్వశ్చన్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఒక థీరీని సృష్టిస్తున్నప్పుడు ఆ సృష్టికి నమ్మకంగా ఉండాలి. ఈసీఐఎల్ అనేది హైదరాబాద్లో ఉంది కాబట్టి ఆ హైదరాబాద్లో ఉన్న ఒక ఇంజనీర్ని అని చెప్పి ఒకటి తీసుకురావాలి.
ఓకే,
అందుకని అతన్ని తీసుకొచ్చి చేశారు. కానీ అసలు విషయం ఇది కాదు, హైదరాబాద్లో వాళ్ళని తీసుకొచ్చారు అనేది కాదు. చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది ఇక్కడ. ఇది ఇంగ్లాండ్లో ఎవరో ఇంగ్లాండ్లో అసైలం తీసుకున్న ఒక మనిషితో ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక మహా పెద్ద వ్యక్తి కపిల్ సిబాల్ వెళ్ళి ఇలా ప్రూవ్ చేశామని చూపించడం ముందే దాని వెనకాల స్టోరీ చూసుకోవాలి మీరు. ఇది ఎట్లా జరుగుతోందంటే,
అంటే ఇది కేవలము బీజేపీ వాళ్ళే దీన్ని ఇచ్చేస్తున్నారని చూపడానిక ఇది?
అంతే, అది కాదు. అక్కడ ఇంకా చాలా పెద్ద ఇష్యూ ఉంది ఇక్కడ అన్నమాట, చాలా పెద్ద ఇష్యూ ఉంది, అది జనాలు గ్రహించట్లేదు అన్నమాట. ఏంటంటే ప్రపంచంలో కొన్ని రకాలైన విచ్ఛిన్నకర శక్తులు ఉన్నాయి ప్రస్తుతం అన్ని ప్రపంచంలో. వాళ్ళు ఎవరు అనేది నేను డిఫైన్ చేయను, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది గ్లోబలిస్ట్స్ అంటారు, కొంతమంది ఏమో అదేదో జార్జ్ సోరోస్ బిల్డ్ చేస్తున్నాడు అన్ని చోట్ల ఇన్స్టెబిలిటీ తెప్పిస్తున్నాడని అంటారు. మీ అది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ నేను దీన్ని ఒక సింపుల్ వేలో చెప్పాలంటే ప్రపంచంలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఉన్నాయి. ఆ శక్తులకు కావాల్సింది ఏంటంటే అస్థిరత్వం అన్నమాట. ఏ దేశంలోనూ స్థిరత్వం ఉండకూడదు. అది అస్థిరత్వంగా ఉంటే వాళ్ళు ఏంటంటే దాన్ని కేయోస్ థీరీ అంటమాట. కేయోస్ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి నువ్వేం కావాలంటే చేసుకోగలుగుతావు ఎవడో ఒకటి మ్యానిపులేట్ చేసి. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే ఈ మోడీ గవర్నమెంట్ అనేది స్టేబుల్ గవర్నమెంటు. నెగిటివ్స్ ఉండొచ్చు ఆ గవర్నమెంట్లో, కొన్ని రాంగ్స్ ఉంటాయి, ఎవరు పర్ఫెక్ట్ కాదు. అందరి యొక్క వాళ్ళ వాళ్ళ అనాలిసిస్లో ఏమని తేలుతోందంటే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఈయనే గెలుస్తాడు అని తేలుతోంది అన్నమాట. సో ఇలాంటప్పుడు అక్కడ అస్థిరత్వం చేయాలంటే ఏం చేయాలి, కేయోస్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఆ ఎలక్షన్ని డిస్క్రెడిట్ చేయాలి అన్నమాట. ఈ ఎలక్షన్ కాదు, ఇదంతా రాంగ్ ఎలక్షను అని ఫ్యూచర్లో అంటాంటికి ఇప్పటి నుంచి వేస్తున్న పన్నాగాలు. కాకపోతే ఆ పన్నాగాలు ఎప్పటి నుంచో వేరే దేశం వాళ్ళు విచ్ఛిన్నకర శక్తులు చేస్తూనే ఉన్నాయి. విశేషం ఏమిటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఇందులో, అట్లాంటి విచ్ఛిన్నకర శక్తులతోటి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపేసింది. అది మోస్ట్ ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ వాడిని విమర్శించే వాళ్ళ మాట్లాడుతున్నట్టు నేను కనపడచ్చు, కానీ ఇది గమనించాల్సింది ఏంటంటే దేశము బయట విచ్ఛిన్నకర శక్తులతోటి కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా చేతులు కలిపింది. ఎందుకంటే ఇదే ఈవెంట్ హ్యాక్ చేసుకో అని ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరినీ పిలిస్తే వీళ్ళందరూ ఫెయిల్ అయినా కూడా ఒకటేదో రకంగా బయట నుంచి ఇలా సృష్టిస్తున్నారు. ఎందుకని సృష్టిస్తున్నారంటే రేపు పొద్దున మోడీ గెలిస్తే ఇదంతా కూడా రిగ్గింగే అని అనటం కోసం ఇప్పటి నుంచే ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నారు.
సో దట్ ఈస్ ద మెయిన్, అంటే ఓడిపోతున్న దానికి ఇప్పుడు ఏదో ఒకటి సాకు.
ఓడిపోతున్న దానికి సాకు కాదు, మీరు చాలా తగ్గించి మాట్లాడుతున్నారు. అది ఓడిపోతున్న దానికి సాకు కాదు. ఇది ఇది వేరే దేశాల్లో కూడా జరిగింది, యుక్రెయిన్, ఈజిప్ట్ వాటిల్లో. ఒక అప్రైజింగ్ అని తీసుకురావాలి ఫ్యూచర్లో, ఎలక్టెడ్ గవర్నమెంట్ని తీసేయటం కోసం. ఓ ట్రిఫల్గర్ స్క్వేర్లో అందరూ కలిసి వచ్చి కూర్చొని నువ్వు దిగే వరకు మేము ఇక్కడే ఉంటామనే ఒక టైప్ ఆఫ్ ఫండింగ్ తోటి ఒక పెద్ద అప్రైజింగ్ని తీసుకురావాలి. దానికి ముందు నుంచి నాంది ప్రస్తావన కూడా తయారు చేయాలి.
సో అది
ఆ జరిగేది తయారు చేసేవి ఎప్పుడు చేస్తూనే ఉంటారు. అట్లాంటి శక్తులు ఎప్పుడు ఉంటాయి, ఆ దేశంలో ఉండే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వాటిని చూసుకుని అప్రమత్తం అవుతూనే ఉంటాయి. పెద్ద దేశాల్లో కూడా అవన్నీ జరుగుతుంటాయి, అప్రమత్తం అవుతూనే ఉంటాయి. కాకపోతే విశేషం ఏంటంటే ఏ దేశంలోనూ కూడా ఆ శక్తులతోటి డైరెక్ట్గా ఆ దేశంలో ఉండే మెయిన్ పొలిటికల్ పార్టీలు చేతులు కలపవు. అంటే ఇండైరెక్ట్గా చేస్తూ ఉంటాయి కొన్ని కావాలని, కానీ డైరెక్ట్గా చేతులు కలపవు. మన దేశంలో ఈసారి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా చేతులు కలిపింది. అది వెరీ ఇంపార్టెంట్గా ప్రజలు అర్థం చేసుకోవాలి.
సో అదే, అండ్ రఫేల్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తది కూడా ఒకటి.
కాదండి, దీనికి రఫేల్ కి సంబంధం లేదండి.
మీడియా స్పేస్ లో
ఇది మీడియా స్పేస్ కు మాత్రమే పరిమితమైనది కాదు. మీడియా ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. రఫేల్ ఏంటంటే అది అబద్ధాలు చెప్పి ఎలాగో అలా పొలిటికల్ మైలేజ్ తోటి ప్రజలని మోడీ కూడా ఒక దొంగే అని ప్రూవ్ చేసుకుని ఏదో ఎలక్షన్లో 4 కోట్లు కొట్టడానికి ట్రై చేశారు. మీడియాలో చాలామంది వాళ్ళకి సహకరించారు, అది జరిగింది. ఇది అలా కాదు, ఇది అంత చిన్నది కాదు. ఈ విషయం చాలా పెద్దది.
మరి ఈ ఇతను ఇదంతా బోగసేనా, ఈ క్యాండిడేట్ హైదరాబాద్ అయినా?
అంతా బోగసే. చివరికి తేలింది ఏంటంటే మొత్తం బోగసే, అంతా ఫేకే. అది మొత్తం ఆపరేషన్ వాళ్ళు అనుకున్నది ఫర్ నౌ ఫెయిల్ అయింది. అక్కడ ఫెయిల్యూర్ ఇంపార్టెంట్ కాదండి. ఈ ఈ ఇన్సిడెంట్లో ఫెయిల్యూర్ అనేది ఇంపార్టెంట్ కాదు. అది ఎలక్షన్స్కి 100 రోజులు బిఫోర్ మేము ఒకటి చేసాము. అందులో మాకు తేలింది ఏంటంటే ఇది హ్యాక్ చేయొచ్చు అనేది ఒకటి బ్రెయిన్లో పెట్టి ఒక రికార్డింగ్ కోసం చేసిన పని అది. రికార్డులో నేను ఆల్రెడీ చెప్పాను ఫ్యూచర్లో రిగ్ అవుతుంది అని ఒకటి చెప్పి పెట్టుకున్నాను. ఇప్పుడు
చెప్పి పెట్టుకున్నారు కాబట్టి తర్వాత
ముందే చెప్పాం అంటానికి అంతే. ఇందులో వాళ్ళకి సిగ్గు, మా సిగ్గు పోయింది, మాకు సిగ్గు లజ్జ లేదు. అసలు సిగ్గు లజ్జ ఎట్లాగూ లేదు. వీళ్ళంతా దేశద్రోహులు, ఇండియా తరఫు నుంచి ఆలోచించుకుంటే అన్నమాట. అది విచ్చనకర శక్తులతో చేతులు కలిపేసింది కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా.
ఆల్రైట్, ఓకే. ఐ థింక్ ఇది ఇది అంటే ఇది ఐ డోంట్ నో, వాళ్ళు ఓడిపోతున్నందుకే ఇట్లా చేస్తున్నారా లేకపోతే ఓడిపోతామని ఊహించి చేస్తున్నట్టు అనిపిస్తుంది.
వాళ్ళు ఓడిపోతారని ఊహించడం అంటే అనాలిసిస్ చూస్తారు. అంటే రేపు వాళ్ళు గెలిచారు కదా అని నన్ను మీరు అడగచ్చు. ఒకవేళ గెలిస్తే ఎలక్షన్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు లాస్ట్ మినిట్లో. కానీ ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం వర్స్ట్ కేస్ సినారియోలో కూడా మోడీకి 200 కంటే ఎక్కువ సీట్లు వచ్చేస్తున్నాయి. 272 రాకపోవచ్చేమో. ఎట్లా వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్నా 200 పైన వచ్చేస్తున్నాయి. అంటే ఏంటి, ఆయనే ప్రైమ్ మినిస్టర్ అవుతారు మళ్ళీ. సో అందుకని ఇవి చేస్తున్న పనులు ఇవి. వాళ్ళు ఏంటంటే చాలా ప్లాట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇవన్నీ చేసిన తర్వాత మోడీకి బీజేపీకి జస్ట్ 200 వచ్చాయి అనుకుందాం. మిగతా 70 సీట్లు వేరే పార్టీలు ఎన్డీఏలో వాళ్ళు ఉన్నారే, ఎవరామ్ విలాస్ పాస్వాన్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరితోటి 272 దాకా వెళ్ళింది. వీళ్ళందరినీ కూడా మన సైడ్కి మభ్య పెట్టుకుని చేయాలంటే ఏం చేయాలి? మన చేతులు ఏమేమి అస్త్రాలు ఉండాలి? ఇవన్నీ అస్త్రాలన్నిటినీ తయారు చేయటం అన్నమాట. ఆ అస్త్రాలు ఏంటంటే ఇంటర్నల్గా పాలిటికల్గా తయారు చేయకుండా వీళ్ళు విచ్ఛిన్నకర శక్తులతోటి అందరితోటి చేతులు కలిపేస్తున్నారు. ఇది డూ ఆర్ డై మిషన్లోకి వెళ్ళిపోయింది 2019 ఎలక్షన్.
అన్ఫార్చునేట్లీ, హోప్ఫుల్లీ దీనిపైన మన శ్రోతల కామెంట్లు ఏముంటాయో చూడాలి. ఇది మీరు దీనిపైన ఏమైనా చెప్పాలనుకుంటే మా వెబ్సైట్లో యాక్చువల్లీ కాంటాక్ట్ అని, లేకపోతే మా ఫేస్బుక్లో వీ హ్యావ్ గ్రూప్. మా గ్రూప్లో facebook.com/mindmedia సంథింగ్ లైక్ దట్, అంటే మీ అవుట్ ఏమంటారు దాన్ని, స్పందన తెలియజేస్తే బాగుంటుంది. బికాజ్ ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. అంటే ఏదో నీ ఇప్పుడు ఇద్దరు అతని మీద నేను గెలిచాను, లేకపోతే నా పైన అతను గెలిచాడని కాకుండా ఒక ప్రత్యర్థిపై గెలవడానికి మనము ఎలాంటి విచ్ఛిన్నకర శక్తులతోని కూడా చేతులు కలపడానికి వెనుకాడము అన్నటువంటి ఇంపార్టెంట్, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆల్రైట్ రమణ గారు, వండర్ఫుల్. ఐ థింక్ విల్ టేక్ ఎ బ్రేక్. ఇప్పుడు దీని తర్వాత మీకు నెక్స్ట్ రెండు టాపిక్స్. ఒకటి ఏంటంటే ఆమె ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు పాలిటిక్స్లోకి, అండ్ అమెరికాలో ఇదేది మన షట్డౌన్ అని ఒకటి నడుస్తుంది. దాని గురించి శ్రోతలకి కాస్త దీనిపైన చర్చిద్దాం. అసలు ఏంటి షట్డౌన్ అంటే ఏంటి ఏదన్నది. చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ కలుద్దాం. మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, జనవరి 23, 2019 రికార్డింగ్. బ్రేక్ తీసుకొని మళ్ళీ కలుద్దాం.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ టు మైండ్ మీడియా, వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, January 23, 2019 రికార్డింగ్. రమణ గారు, బ్రేక్ ముందు మన నెక్స్ట్ టాపిక్ గురించి చెప్పాను. అమెరికాలో ఇప్పుడు షట్ డౌన్ అని జరుగుతుంది. ఈ షట్ డౌన్ అంటే ఏంటి? ఫస్ట్ అసలు షట్ డౌన్ ఏంటి, దేనిపైన వాళ్ళు అది ఏంటి అనేది మన శ్రోతలకు కాస్త విశదంగా చెప్పండి. అసలు ఏంటి షట్ డౌన్, దీనివల్ల ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగులకి అంటే ఇది డైరెక్ట్గా ప్రత్యక్షంగా వాళ్ళ ఉద్యోగాలు ఏమంటారు దాన్ని, డబ్బులు రాకుండా, అసలు ఉద్యోగం లేకుండా ఉంది పరిస్థితి. వాళ్ళకి జీతాలు లేవు, ఉద్యోగాలు ఎటు పోలేదు. సారీ టు సే, యా ఉద్యోగాలు ఉన్నాయి కానీ జీతాలు లేవు. అంటే వాళ్ళకి కొందరికి అంటే చాలా మందికి అంత డబ్బులు సేవ్ చేసుకొని ఉండరు. సో ఎంతమందికి ఇంపాక్ట్ ఉంది? మూడవది అసలు దేనిపైన ఇది జరిగింది, అంటే వాట్ ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్? ఇది ఫస్ట్ షట్ డౌన్ చెప్పండి. అసలు షట్ డౌన్,
షట్ డౌన్ అంటే ఎందుకు వస్తుందంటే, కొంచెం అమెరికన్ కాన్స్టిట్యూషన్ కొంచెం తెలుసుకుని ఉండాలన్నమాట దీనికి. అమెరికాలో ఏంటంటే, ప్రెసిడెంట్ ఒక ఇన్స్టిట్యూషన్, కాంగ్రెస్ ఒక ఇన్స్టిట్యూషన్. కాంగ్రెస్ అంటే హౌజ్, అంటే మన ఇండియాలో కంపేర్ చేసుకుంటే లోక్సభ హౌజ్ అంటారు ఇక్కడ. పార్లమెంట్ని, ఇండియాలో ఉండే పార్లమెంట్ని ఇక్కడ కాంగ్రెస్ అంటారు. ఇండియాలో ఉండే రాజ్యసభని ఇక్కడ సెనేట్ అంటారు అన్నమాట. సో హయ్యెస్ట్ పవర్స్ డిఫైన్ చేసి ఉంటాయి అన్నమాట. ప్రెసిడెంట్కి పవర్స్, కాంగ్రెస్కి పవర్స్ అని ఉంటాయి అన్నమాట. అయితే డబ్బులు ఏదైనా సరే డబ్బులు ఖర్చు పెట్టడం అనేది కాంగ్రెస్ పాస్ చేసి తీరాలి. అంటే ఏంటి, రోజువారీ ఖర్చులు కూడా, గవర్నమెంట్ రోజువారీ ఖర్చులు కూడా కాంగ్రెస్ అలొకేట్ చేసి పాస్ చేస్తేనే అది స్పెండింగ్లోకి వస్తుంది అన్నమాట.
ఓకే,
అది సో మరి ప్రెసిడెంట్ పవర్ఫుల్ కదా, ఆయన ఏం చేయలేరా, ఆయన ఆ ఇన్స్టిట్యూషన్ అని అడగచ్చు మీరు. ప్రెసిడెంట్కి కాంగ్రెస్ పాస్ చేయటానికి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, కాంగ్రెస్ పాస్ చేసింది నచ్చకపోతే వీటో చేసి మళ్ళీ పాస్ చేయమని అడగచ్చు. కానీ ఆయనంతటా ఆయన ప్రెసిడెంట్ అంతటా ప్రెసిడెంట్ డబ్బుల్ని డైరెక్ట్గా ఖర్చు పెట్టలేరు. అలాంటప్పుడు ఇంకో క్వశ్చన్ అడగచ్చు, మరి యుద్ధం వస్తే అని అడగచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే, ఎమర్జెన్సీ యుద్ధం స్పెండింగ్లకి వేరే అలొకేటెడ్ మనీ ఉంటుంది, అందులోంచి ప్రెసిడెంట్ క్యాన్ స్పెండ్ అనమాట.
దాన్ని అడగాల్సిన అవసరం లేదు,
దానికి అది వేరే, అది ఓన్లీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తోటి స్పెండ్ చేయొచ్చు. కానీ నార్మల్ థింగ్స్ ఏవైనా అవనివ్వండి, అవి గవర్నమెంట్ బడ్జెట్ పాస్ చేస్తేనే అవుతుంది. అంటే మరి ఇవన్నీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాం తర్వాత కవర్ చేయొచ్చు కదా అని అడగచ్చు మీరు. అలాంటిది లేదు అసలు అమెరికాలో. వాళ్ళు బడ్జెట్లో అలొకేట్ చేసి, ఆర్ బడ్జెట్ లేట్ అవుతుంది అనుకుంటే, ఇండియాలో అంటారే ఇంటరిమ్ బడ్జెట్, లేకపోతేనేమో స్పెండింగ్ బడ్జెట్ అని అలాంటివి అంటారు ఇండియాలో కూడా. అలానే ఇక్కడ కూడా కంటిన్యూస్ రిజల్యూషన్ అంటారు ఇక్కడ కూడా అన్నమాట, కంటిన్యూటీ అనమాట. డబ్బులకి స్పెండింగ్ అవ్వ, ఈ వారానికి ఇస్తున్నాను ఖర్చు పెట్టండి, ఈ 10 వారాలకి ఇస్తున్నాను ఖర్చు పెట్టండి. కానీ అల్టిమేట్లీ 10 వారాల తర్వాత అయినా, 2 వారాల తర్వాత అయినా, వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని మెయిన్ బడ్జెట్లో పెట్టి ఆ నెక్స్ట్ ఇయర్ వరకునో 2 ఏళ్ళ వరకునో వాళ్ళు అలొకేట్ చేయకపోతే అది ఆ స్పెండింగ్ ఎలాప్స్ అయిపోతుంది. స్పెండింగ్ టైం ఎలాప్స్ అయిందంటే గవర్నమెంట్ కెనాట్ స్పెండ్ ఇట్ అనమాట. సో గవర్నమెంట్ కెనాట్ స్పెండ్ ఇట్ అన్నప్పుడు అసలు ఎట్లా, అసలు గవర్నమెంట్కే డబ్బులు లేకపోతే అసలు ఎట్లా రన్ చేస్తారు దేశాన్ని అని అడగచ్చు.
అంటే ఇక్కడ ఒక క్లారిటీ, షట్ డౌన్ అంటే ఇప్పుడు ఇంపార్టెంట్వి, చాలా ముఖ్యమైనవి మాత్రం నడుస్తాయి.
ప్రతి ఏజెన్సీస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఏజెన్సీ అంటారు ఇక్కడ ఇండియాలో.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటే, మన భారత సైన్యం ఉంది, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే, వాళ్ళ జీతాలు అయితే ఆగవు. ఓకే,
అదే అంటారు కదా, దానికి కొంత ఏంటంటే డైరెక్ట్ ఎమర్జెన్సీలోకి వెళ్తాయి అన్నమాట. వాళ్ళకి డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి అందులో అన్నమాట. వన్ ఆఫ్ ది సెక్షన్స్, అవి కంటిన్యూ రన్ చేయాలంటే, ఇప్పుడు అలా అనుకుంటే ఇంట్లోకి నీళ్లు రాకుండా కరెంట్ రాకుండా అన్నీ అయిపోవచ్చు. అసలు మొత్తం యూ కెన్ షట్ డౌన్ ద హోల్ థింగ్, అంతా షట్ డౌన్ చేస్తే అసలు అంతా అయిపోయినట్టే కదా. అందుకని అలా కాకుండా ఏంటంటే, ఎసెన్షియల్ సర్వీసెస్కి అడ్డు రానివ్వకుండా ఇది నాన్ ఎసెన్షియల్ పోర్షన్స్ కి మాత్రమే సంబంధిస్తుంది అన్నమాట. ఈ కంటిన్యూస్
షట్ డౌన్ జరిగింది,
షట్ డౌన్ జరిగింది. సో ఇప్పుడు ఈ షట్ డౌన్ లో ఏంటంటే
లెటర్స్ మన భారతదేశం లెక్కకు మాట్లాడదాం, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ చేసుకునేది ఏదైనా ఉందనుకోండి
అది షట్ డౌన్ అయిపోయినట్టే, అది
షట్ డౌన్ అయినట్టే. అట్లాగే డ్రైవర్స్ లైసెన్స్,
డ్రైవర్స్ లైసెన్స్ ఇచ్చేది షట్ డౌన్ అవ్వదు,
అవ్వదు, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాబట్టి,
అది ఇంపార్టెంట్.
అట్లాగే గవర్నమెంట్ డాక్టర్లు,
గవర్నమెంట్ డాక్టర్లు షట్ డౌన్ అవ్వదు,
అవ్వదు. ఏదన్నా ఒక ఫ్యూచర్ ప్రాజెక్ట్
అంటే మీరు ఒకటి అడిగారు కానీ అందులో ఒకటి ఇక్కడికి రాదు. డ్రైవర్స్ లైసెన్స్ అనేది స్టేట్ గవర్నమెంట్, సో ఇది ఫెడరల్ గవర్నమెంట్ సంబంధించింది.
సో లెట్ అస్ సే మన ఏమంటారు రోడ్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది,
అది షట్ డౌన్ అవుతుంది.
ఓకే,
ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, ఇంకో విశేషం కూడా ఉంది. ఇప్పుడు చాలా మటుకు గవర్నమెంట్ ఏజెన్సీలు ఉంటాయి, సే ఇప్పుడు గవర్నమెంట్లో మీరు అన్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అందాం, మీరు రోడ్లను తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను.
రైట్,
డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు మన ఎగ్జాంపుల్ కోసం ఏమందామంటే ఏదో మేరీల్యాండ్లో ఒక రోడ్డుని ఫెడరల్ గవర్నమెంట్ వేస్తోంది, ఫెడరల్ గవర్నమెంట్ అలొకేట్ చేసింది అంటారు. కానీ ఆ రోడ్డు వేస్తూ ఉన్నదంటే దాని డబ్బులు ఆల్రెడీ అలొకేటెడ్ ఎప్పుడోనే, ఒక కాంట్రాక్టర్ సెలెక్ట్ అయిపోయాడు అంటే, మన ఇండియాలో కాంట్రాక్టర్ సెలెక్ట్ అవటం అంటే టెండర్ అంటారు, రైట్?
అవును.
సో ఇక్కడ ఆర్ఎఫ్పి అవన్నీ అంటారు. సో ఆ టెండర్ అయిపోయింది, అలొకేట్ అయిపోయింది మనీ. మనీ అలొకేట్ అవటం అంటే వాళ్ళకి అక్టోబర్ టు అక్టోబరో లేకపోతే కొన్నిటికి రెండు, కొంతమందికి నెల నెల అలొకేషన్స్ ఉంటాయి, కొంతమందికి 2 సంవత్సరాలకు ఒకేసారి అలొకేషన్స్ ఉంటాయి ఇలాంటివి. సో ఆ రోడ్డు వేయడం ఆగుతుందా లేదా అనేది దేని మీద డిపెండ్ అంటే కాంట్రాక్టర్కి అలొకేషన్ ఎన్నాళ్ళకి అయిపోయింది అనేది ఇంపార్టెంట్. సో ఆల్రెడీ 2 ఏళ్ళు కాంట్రాక్టర్ అనుకో, వాళ్ళది ఆగదు, ఆ రోడ్డు వేస్తూనే ఉంటారు. ఇది ఏంటంటే అలొకేషన్ ఏ పోర్షన్స్కి అయితే ఈ రోజు తర్వాత నుంచి అలొకేషన్ లేదో మని ఆ పర్టిక్యులర్ థింగ్స్ మూసేసుకోవాలి అన్నమాట. అలాంటివి ఎక్కువగా ఎలా ఉంటాయంటే డైరెక్ట్గా గవర్నమెంట్ చేసే పనులు ఉంటాయి, కాంట్రాక్ట్ వర్క్స్ ఎక్కువ ఉండవు ఇందులో. కాంట్రాక్ట్ వర్క్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి, కంటిన్యూ అయింది అనుకోండి ఇట్లా షట్ డౌన్ వీళ్ళిద్దరు కొట్టుకుంటూ, అది కూడా ఇంపాక్ట్ అవుతాయి. కొన్ని కాంట్రాక్ట్స్ ఇంపాక్ట్ అయినాయి ఆల్రెడీ అన్నమాట. ఇది మేజర్గా ఇంపాక్ట్ అయ్యే ఎలాంటివి అంటే మ్యూజియమ్స్ ఉన్నాయి డీసీలో, ఆ మ్యూజియమ్స్ అన్ని మూతపడ్డట్టే లెక్క. అదేంటంటే నాన్ ఎసెన్షియల్, మ్యూజియం చూడకపోయినా పర్లేదు. సో ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి డౌన్ డీసీ చూస్తాను వాషింగ్టన్ డీసీ అని వెళ్ళారనుకోండి, వాళ్ళు వచ్చినందుకు అయిన వాళ్ళ ఖర్చులన్నీ వాళ్ళకి వేస్ట్, ఎందుకంటే డీసీలో చూడటానికి ఏమీ లేవు, అన్ని మూసేశారు. అది చాలా ఎందుకు జరుగుతుంది, అది
బిహైండ్ అంటే అత్యవసరం కానటువంటి వాటికి బడ్జెట్ లో లేనందున గవర్నమెంట్ ఉద్యోగులని ఆఫీస్కి రావద్దు అని చెప్తారు.
అది ఇంకోటి ఏంటంటే నాన్ ఎసెన్షియల్ అంటే ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఒక ఏజెన్సీ ఉంది అనుకుందాం, ఆ ఏజెన్సీలో చాలా మంది ఎంప్లాయీస్ని రానివ్వరు, కానీ కొంతమంది అందులో మళ్ళీ ఎసెన్షియల్ అవుతారు కొంతమంది. ఆ ఎసెన్షియల్ వాళ్ళని ఎక్స్పెక్టెడ్ ఎంప్లాయీస్ అంటారు అన్నమాట. ఆ ఎక్స్పెక్టెడ్ ఎంప్లాయీస్కి ఇది వర్తించదు అన్నమాట. నాన్ ఎక్స్పెక్టెడ్ వాళ్ళుని ఫర్లో అంటారు ఈ దేశంలో అన్నమాట.
ఓకే,
అది మళ్ళీ వీళ్ళు బడ్జెట్ పాస్
చేయడం దీనివల్ల ఇది మన ఇంపాక్ట్ అయింది.
800,000 అంటే 800,000,
800,000 మందికి ఉద్యోగము ఉంది కాకపోతే జీతాలు రావు,
జీతాలు రావు. అది
ఓకే,
కాకపోతే ఆల్రెడీ జీతాలు అన్ని ఇవాళ బిల్ పాస్ చేయగానే పాత జీతాలు కూడా ఇస్తాను అని పాస్ చేశారు, వస్తాయి తర్వాత. కాకపోతే ఏంటంటే ప్రతి మని ప్రపంచంలో సేవింగ్స్ లేకుండా ఉండేవాళ్ళు, నెల తోటి చూసుకునేవాళ్ళు 70% మంది. ఏ దేశంకైనా వెళ్ళండి, ఇండియా వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, వెనుజులా వెళ్ళండి, పాత ఒక 10 నెలలకి వెనకాల బ్యాంకులో ఉంచుకుని ఒక 4 నెలలు ఇవ్వకపోయినా వాడుకోగలిగే వాళ్ళు మొత్తం కలిపి 5% కూడా ఉండరు అలాంటి వాళ్ళు. కనుక
చెప్పేసి 800,000 మందికి ఇది ఇంపాక్ట్ అవుతుంది,
ఇంపాక్ట్ అయినట్టే. 800,000 ఏమో ఎంప్లాయీస్ ఇంపాక్ట్. నేను ఇందాక చెప్పాను కదా కొన్ని కాంట్రాక్ట్స్ ఎలాప్స్ అవుతాయండి అని, అన్ని కాకపోయినా ఆ ఎలాప్స్ అయిన వాళ్ళలో మరి కాంట్రాక్టర్ల ఎంప్లాయీలకు కూడా రావు కదా, అది ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు.
ఓకే, దట్స్ వన్ థింగ్. ఓకే,
ఇంకా ఉంది.
అసలు ఓకే,
ఎందుకు
నెక్స్ట్ ఈ
ఎందుకు
గొడవ
అవుతుంది,
ఎందుకైంది? వీళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటున్నట్టున్నారు కదా.
గొడవ ఎందుకైంది అంటే నేను నా ఉద్దేశం చెప్తాను. ఓకే, గొడవ ఎందుకైంది అని టెక్నికల్ గా చెప్పను నేను.
మీరు ఓకే, నాకు తెలుసా రీజన్ ఎందుకో, చెప్పండి.
పొలిటికల్ సినారియోలో విలువలు జారిపోతున్నాయి అమెరికాలో ఖచ్చితంగా.
ఓకే,
పాత రోజుల్లో ఉండే పాలిటిక్స్, నేను ఈ దేశం వచ్చి ఆల్రెడీ 20 ఏళ్ళు అయిపోయింది మాట, దినదినానికి దిగజారిపోతూ వెళ్ళిపోతున్నాయి పాలిటిక్స్ అనేవి. ఏ పార్టీ ఎక్కువ దిగజారింది అనేది ఏంటంటే అది మళ్ళీ బయాస్ అవుతుంది, ఈ పార్టీ ఆ పార్టీ అని తీసుకుంటే అనమాట. పొలిటికల్లీ దిగజారిపోతూనే వెళ్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడేమో ప్రెసిడెంట్ ట్రంప్, అక్కడేమో డెమోక్రాట్స్ వచ్చేసారు కాబట్టి వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, ట్రంప్దే రాంగ్ అని కొంతమంది అనొచ్చు, ఏం కాదు ట్రంప్దే కరెక్ట్ అని ఆయన ఫ్యాన్స్ అనొచ్చు. ఒబామా టైంలో కూడా షట్ డౌన్ 3 సార్లు అయింది. ఎప్పుడైతే వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే కాంగ్రెస్లో వేరే పార్టీ, ప్రెసిడెంట్ వేరే పార్టీ ఉన్నప్పుడు ప్రతిసారి ఏదో రకంగా ఏదో ఒక విషయం మీద వాళ్ళిద్దరి మధ్య సంజోతా లేనందువలన
ఓకే
నేను ఇది ఒప్పుకోను అంటాడు ఆయన. నాకు నేను ఇది తీసుకుంటే తీసుకో లేకపోతే పో అని అంటారు వాళ్ళు. అనగానే వాళ్ళిద్దరి మధ్య కొట్లాట వస్తుంది. ఈ కొట్లాట వలన ఏం చేస్తారంటే రేపటి నుంచి డబ్బులు లేవు, గవర్నమెంట్ క్లోజ్ అంటారు. ఖాతా ఏమవుతుందంటే వారం వారం మాట్లాడుకుంటూ ఉంటారు, దీన్ని ఎలా ఓపెన్ చేయించాలి, ఇద్దరి మధ్య హౌ కెన్ వీ మేక్ ఇట్ ఏ కామన్ గ్రౌండ్ ఏంటి, ఏదైనా తీసుకొచ్చి ఏదైనా చేయొచ్చా అని చేసి ఎట్లాగట్లా ముందు టెంపరీ డబ్బులు పాస్ చేస్తారు, సంతకం పెడతాడు ప్రెసిడెంట్, వెళ్తుంది. ఈసారి ఏమైందంటే పొలిటికల్గా నేను సదరం
ఇక్కడ ఇద్దరికి పడట్లేదంటే ఇద్దరు ఎవరు, కాంగ్రెస్ ఒకటి సెనెట్ ఒకటి
కాదు మన కాంగ్రెస్ 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 అంటే కాంగ్రెస్ అంటే హౌజ్ సెనెట్ ని కలిపి కాంగ్రెస్ అంటారు.
కాంగ్రెస్ అంటారు ఓకే. హౌజ్ సెనెట్, హౌజ్ అంటే దాంట్లో కాంగ్రెస్ మెన్ ఉంటారు, సెనెట్ లో సెనేటర్లు ఉంటారు. ఒక చిన్నగా లోక్సభ రాజ్యసభ అని చెప్పొచ్చా మన శ్రోతల కోసం?
యా అలా
సంథింగ్ లైక్ దట్
ఇక్కడ అలా చెప్పొచ్చు. కానీ లోక్సభకి ప్రెసిడెంట్ కి పడట్లేదు అని చెప్పొచ్చు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో.
ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో లోక్సభకి ప్రెసిడెంట్ కి పడట్లేదు. ఓకే, సో దానికి లీడర్ ఎవరు? నాన్సీ పెలోసి.
నాన్సీ పెలోసి. ఏమైందంటే మన ఎన్నికలు జరిగాయి కదా మిడ్ టర్మ్ లో, మిడ్ టర్మ్ లో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ లోనేమో డెమోక్రాట్ మెజారిటీ వచ్చింది, సెనెట్ లోనేమో రిపబ్లికన్ మెజారిటీ వచ్చింది, ప్రెసిడెంట్ ఏమో రిపబ్లికన్.
ఓకే,
సో ప్రెసిడెంట్ ఆయన 2 ఏళ్ల క్రితం ఎన్నికల్లో నుంచున్నప్పుడు నేను గోడ కడతాను అంతే అని ప్రతి ఎలక్షన్ మీటింగ్లో చెప్పారు. మెక్సికోకి అమెరికాకి మధ్యలో ఒక పెద్ద గోడ కడతాను, ఆ గోడ ఎందుకు కట్టాలంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోతున్నారు, డ్రగ్స్ ఇవన్నీ అట్నుంచి ఇటు వచ్చేస్తున్నాయి, గోడ కడతాను అంటారు. ఆ గోడకు మటుకు నేను ఫండ్ చేయనంటుంది డెమోక్రటిక్ పార్టీ.
ఓకే,
అది అది చాలా అమానుష్యం, ఇన్హ్యూమన్, హ్యూమనిటీకి అగేన్స్ట్ అని వాళ్ళు అంటారు. వాళ్ళందరూ డబ్బులు లేక వాళ్ళు ఏదో చేయాలి, వేరే పనులు చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, కానీ అట్లా గోడ కట్టి వాళ్ళని హింసించకూడదు అని డెమోక్రాటిక్ పార్టీ పాలసీ. హింసించడం ఏంటి, వాళ్ళు వచ్చి నా దేశాన్ని అంతా కొల్లగొట్టి చంపేస్తున్నారు, నేను మటుకు రానివ్వను వాళ్ళని, వాళ్లే వచ్చి ఇక్కడ క్రిమినల్స్ అవుతున్నారు, వాళ్లే డ్రగ్స్ తీసుకొస్తున్నారు. సో స్ట్రాంగ్ బార్డర్స్ ఉండాలి, స్ట్రాంగ్ బార్డర్ లేకపోతే ఇప్పుడున్న ప్రపంచ సిచ్యువేషన్లో ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఒక పెద్ద పెద్ద ప్రాబ్లం. అది ఇప్పుడున్న వాటిల్లో ఆ సమస్య తీరాలంటే గోడలు.
నేను ఒక విషయం అడగాలి మీకు, ఇప్పుడు ఈయన గోడ కడతాను డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఆవిడ డబ్బులు ఇవ్వట్లేదు.
అవును,
అందుకనే ఈ గొడవ మొదలైంది. మొదలయ్యేసేసి అసలు మొత్తం బడ్జెట్ అప్రూవ్ కాకుండా అత్యవసర పరిస్థితిలో ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ ప్రస్తుతం ఉద్యోగం ఉంది కానీ జీతాలు లేవు. ఇప్పుడు ఈ గోడ అన్నది ఈయన ఒక్కడే కాదు కదండి, ఇంతకుముందు ఈయన రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన ఆయన, వాళ్ళంతా డెమోక్రాట్స్, వాళ్ళు కూడా ఇంతకుముందు కట్టారు గోడ కట్టారు, ఆ విషయం ఎందుకు దాస్తున్నారు?
గోడ కట్టారు ఇప్పుడు, అప్పుడు ఏంటి అదే వచ్చింది, అది ఈ ఫండ్ ఈసారి ఫండింగ్లో ఇవ్వాల్సింది గోడ, క్రితం సారి ఫండింగ్లో ఇవ్వాల్సింది ట్యాక్స్ రిఫార్మ్ ఏవో ఉన్నాయి వాళ్ళకి, నాకు సరే గుర్తులేదు అది అనమాట. ఇప్పుడు గోడ ఫండింగ్, వాళ్ళు ఏమంటారంటే గోడ ఫండింగ్ గురించి మాట్లాడుకుందాం, ప్రస్తుతం గవర్నమెంట్ మూయటం ఎందుకు, ఈ ఈ చిన్న ఫండింగ్ ఇస్తాను రేపు ఫిబ్రవరి వరకు దాని మీద సంతకం పెట్టు అంటారు. నేను అలా ఒప్పుకోను, నువ్వు ఫిబ్రవరి వరకు ఇచ్చిన తర్వాత నేను సంతకం పెట్టిన తర్వాత గోడను నువ్వు ఇవ్వవు, నువ్వు గోడతో సహా ఇస్తేనే నేను సంతకం పెడతాను అంటాడు ప్రెసిడెంట్. అది ఇప్పుడు ఆ గోడ కోసం ఫండింగ్ ఆవిడ ఇవ్వనంటుంది, ఈయన ఇస్తేనే నేను సంతకం పెడతానంటారు. సో సెనెట్లో ఉండే వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు, ఇంకా వర్క్ చేస్తూ ఉన్నారు, ఏదో ఒకటి తెద్దాం, ఒక మిడిల్ గ్రౌండ్ తీసుకొచ్చి సంతకం పెట్టిద్దామని.
ఇప్పటికీ 33 రోజులైంది.
యా ఇది ఐ థింక్ ఇది రికార్డ్ అవ్వబోతోంది ఈసారి మటుకు.
దేవుడా,
సార్ రికార్డ్ అవుతుంది. నేను ఇందాకే ఒక న్యూస్ న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ చదివాను, అది ఎంత మటుకు నిజమో తెలియదు, కానీ ఇంకా చాలా రోజుల వరకు గవర్నమెంట్ని తెరవకుండా ఉండటానికి కూడా సిద్ధపడుతున్నారు ప్రెసిడెంట్ గారు అని చెప్పి రాశాడు. చాలా గొడవలు అయిపోతాయి. అన్ని రోజులు జీతాలు ఇవ్వకుండా ఇంతమంది ఇంతమందిని ఎఫెక్ట్ చేయటం అంటే చాలా గొడవలు అవుతాయి. ఏమవుతుంది నేను చెప్పలేను, ఎటు వెళ్తుంది అనేది. వీళ్ళు ఎట్లా తయారు, ఇందాక చెప్పే కదా ఫస్ట్లోనే, వాల్యూస్ పడిపోయినాయి పాలిటిక్స్లో బాగా ఈ దేశంలో. ఐ ఏ సైడ్ అనేది తీసుకోను నేను, మొత్తం కలిపి ఈ దేశంలో వాల్యూస్ బాగా పడిపోయినాయి.
కొంచెం కష్టమే ఈ రకంగా అయితే. ఐ థింక్ ఇంకా ఉద్యోగాలు అంటే ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళంటే వేరండి, డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా?
చాలా కష్టం. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు మెడికల్ బిల్స్, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ దేశంలో సేవింగ్ అనే కాన్సెప్ట్ పబ్లిక్లో చాలా తక్కువ. మన దేశంలో ఏంటంటే కడుపు మార్చుకునేనా కాస్త కుస్తో పక్కన వేసుకుందాము, ఓ చిన్న బంగారం కొనుక్కుందాం అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎలా నేర్పించారంటే, ఒక $20 నీకు జీతం పెంచాను అనుకోండి, ఈ $20 డౌన్ పేమెంట్ కింద వాడి ఏ అప్పు తీసుకోవచ్చు అని చూసుకుంటారు ఇక్కడ వాళ్ళే. సో నాకు ఎక్స్ట్రా $20 వచ్చాయి కదా, నాకు పాత లోన్స్లో ఒక్కొక్క డాలర్ తోటి వీటిని తీర్చేసుకుందాము అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. ఓ నాకు $20 వచ్చాయా, ఏం చేద్దాం, ఇంట్లో ఇది కొని ఈ $2000 కొని దానికి ఏమైనా నెలకు $20 కట్టేది ఏమైనా ఉంటుందా అని చూసుకుంటారు ఇక్కడ. సో అంటే ఏమవుతుందంటే, నెల వీళ్ళు మన నాకు మొత్తం కలిపి $100 వస్తే, ఈ $100 నేను ఎలా స్పెండ్ చేయాలి, ఒక్క రూపాయి కూడా ఉంచకుండా అనే లెక్కలు వేసుకుని పెట్టుకుంటారు. సడన్లీ నీకు ఆ $100 రాలేదనుకోండి, అది మొత్తం క్రైసిసే ఫ్యామిలీస్కి ఇక్కడ. ఆ కల్చర్ ఉంది ఇక్కడ, ఎందుకంటే క్రెడిట్ కల్చర్ అనేది కొన్ని 100 ఏళ్ల నుంచి అలా డెవలప్ చేశారు.
సో ఇంకొక వేరే ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి జరిగే సూచనలు ఉంటాయా? నాకు తెలిసి జనరల్లీ
ఇది ఒక్కటి మటుకు అమెరికా విడ్డూరం. ఇది
అమెరికా కదా,
ఇది అమెరికా విడ్డూరం. ఇది మటుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా, అంటే నెగిటివ్ ఖాతాలోంచి ఖర్చు పెట్టేసి తర్వాత ఫండ్ చేస్తారు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన మనీని. ఇక్కడ ఏంటంటే అసలు నెగిటివ్ ఖాతా అనేది ఉంచకుండా ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ బడ్జెట్, బడ్జెట్ నుంచి వస్తే నీకున్నట్టు లేతే లేనట్టు అనేది. గవర్నమెంట్ స్పెండింగ్ కూడా ఓన్లీ త్రూ కాంగ్రెస్ బడ్జెట్ కట్ ఆఫ్గా రావాలి అనేది ఈ దేశంలో ఉన్న కాన్సెప్ట్. ఇది అన్ని దేశాల్లో లేదు. ఇంకేదైనా దేశంలో ఇలాంటి సిచ్యువేషన్ ఉందా అంటే నాకు తెలియదు. నాకు తెలిసిన మేజర్ కంట్రీస్లో ఎక్కడ ఈ సిచ్యువేషన్ ఉండదు.
వెరీ క్రేజీ.
ఇది మటుకు అమెరికా విడ్డూరం.
అమెరికా విడ్డూరం ఇది. నేను కూడా ఎక్కడ ఇట్లాంటి చూడలేదు. అంటే ఇట్స్ 2-3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం నేను కూడా గవర్నమెంట్ లో ఇక్కడ అమెరికా గవర్నమెంట్
అయితే ఒకటి అయింది. ఇండియాలో కూడా అయింది. ఇది ఎట్లా అవుతుంది అంటే ఇండియాలో వేరే రీజన్స్ వల్ల అవుతుంది. చిన్నప్పుడు అయ్యింది, మా చిన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి స్టేట్ గవర్నమెంట్ లో సరైన స్ట్రక్చర్ లేకపోవటం వలన డబ్బులన్నీ అయిపోవటం, ఆ డబ్బుల్ని లేక జీతాలని టైంకి ఇవ్వలేకపోవటం, జీతాలు ఇవ్వటానికి బ్యాంక్ నుంచి తీసుకోవాలంటే బ్యాంక్ ఏమో నీవు ఆల్రెడీ ఓవర్ డ్రాఫ్ట్ కూడా చేసావు నీకు ఇవ్వను పో అంటాం, వీళ్ళు వెళ్ళి సెంటర్ని అడుక్కుని నేను జీతాలు ఇవ్వలేకపోతున్నా గొడవలు అవుతున్నాయని అడుక్కుంటే సెంటర్ మళ్ళీ కాస్త బిచ్చం వేస్తే ఆ బిచ్చం తీసుకొచ్చి ఎలాగో అలా ఇవ్వటం బ్యాంక్ ద్వారా, ఇలాంటివి జరిగేవి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా 1970s 1960s జీతాలు లేకుండా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 2 నెలలు 3 నెలలు ఉద్యోగాలు చేశారు. అలాంటివి జరిగాయి. 3 నెలలు
తర్వాత ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పుడు ఇక్కడ అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు ఏమి ఇప్పుడు ఈ ఉద్యోగం చేయని పార్టీని రేపు ఇచ్చేస్తారు, ఆల్రెడీ చెప్పారు కూడా. ఇక్కడ అంతే కదా, ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేస్తారు, రేపు 4 2 నెలలు అయితే 2 నెలల తర్వాతనే ఇస్తారు ఇక్కడ కూడా.
అమెరికా విడ్డూరాలు అమెరికాలేండి ఇది అసలు.
నేను ఎందుకు ఆంధ్రప్రదేశ్ చెప్తున్నానంటే అమెరికా ఒక మహా గొప్ప దేశం అని ఒక పెద్ద మార్క్ కదా. 1960లో ఆంధ్రప్రదేశ్లో జీతాలు లేకుండా స్టేట్ గవర్నమెంట్లలో టీచర్లు వాళ్ళందరూ కూడా ఇట్లా ఉద్యోగాలు చేసేవాళ్ళు. వాళ్ళకి ఆ రోజులకిను అమెరికాలో ఇంత గొప్ప దేశంలో ఉండే ఫెడరల్ గవర్నమెంట్కి మధ్య పెద్ద తేడా ఏం లేదు.
అది అంటే కొంచెం వెరైటీగా ఉంది, బట్ ఎనీవే దీన్ని ఉద్యోగము బాగా డబ్బులు సంపాదించి ఆఫీసర్ ర్యాంకింగ్లో ఇక్కడ కూడా అమెరికాలో కూడా మనకి గ్రూప్ 1 ఆఫీసరు ఇట్లా కాకుండా చిన్న ఎల్డిసి యూడిసి క్లర్క్ లాగా చిన్న జాబ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా కష్టాల్లో ఉండి ఉంటుంది అసలు పరిస్థితి.
ఇండియాలో కూడా అంతే. ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, టీచర్ ఉండేవాడండి, ఎలిమెంటరీ స్కూల్ టీచర్,
టీచర్లకి ఇప్పుడు డబ్బులు బాగానే ఇస్తున్నారండి.
ఇప్పుడు కాదు నేను చెప్తుంది, 1970 వెళ్ళండి, అప్పుడు జీతం లేక వాళ్ళకి జీతం తక్కువే వాళ్ళు ఎప్పుడు బాధపడేవాళ్ళు కాదు. అప్పుడు కూడా జీతాలు సక్రమంగా రాకుండా ఉండేది, ఒకేసారి 3 నెలలకు రావటం, ఒకేసారి 4 నెలలకు రావటం అలా ఉండేది. 1970స్లో కూడా నా చిన్నప్పుడు, నేను చిన్నపిల్లాడినప్పుడు లైక్ అనమాట, అప్పట్ 70స్లో 80స్లో కూడా అలానే ఉండేది మన దేశంలో కూడా. లేట్ 80స్ తర్వాత నుంచి అది సెట్ అయిపోయింది, టైంకి జీతం రాకపోవటం అనే కాన్సెప్ట్ పోయింది. ఆ తర్వాత కొంచెం పే కమిషన్స్ రావటం అన్ని కొంచెం రెగ్యులరైజ్ చేసిన తర్వాత ఏదైనా అని కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్కి టైంకి జీతం వస్తుంది.
ఆల్రైటి, లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ అండ్ చివరి టాపిక్ మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీతో పాటు ఆయన ఆయన సరిపోవట్లేదు అనుకుంటాను. ప్రియాంకని దించారు లైన్లోకి. సో ఆవిడ ఇందిరాగాంధీలా ఉంటుందనో మరి ఇంకే రకంగానో, అసలు దీనివల్ల ప్రభావం అసలు ఎందుకు దించారు, ఏంటి దీని ప్రభావం, దీని గురించి ఒక బ్రేక్ తీసుకొని వచ్చి మళ్ళీ విల్ విల్ టాక్ అబౌట్ ఇట్.
తప్పకుండా.
మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, జనవరి 23, 2019 రికార్డింగ్. చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దాము. ఈ షో చివరిలో ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు, దానివల్ల అసలు దేశ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది దాని గురించి చర్చిద్దాం. విశ్లేషణ విత్ రమణ ముప్పాల, నేను మీ హోస్ట్ భాను. బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చాము. జనవరి 23, 2019 రికార్డింగ్. షో చివరి అంశం ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేటం. సో రమణ గారు మొట్టమొదటగా కొంచెం హాస్యంతో మొదలు పెడదాం. ఇది క్రికెట్ మ్యాచ్లో లెటర్స్ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు లేదుంది, ఆ బ్యాట్స్మెన్తో చేతన అవ్వకపోతే సరే ఆ ధోనిని ఒక్కోసారి మీకు అప్పట్లో 1980లో కపిల్లే ఉన్నప్పుడు ఇట్లా జరిగేది. ఇద్దరు ముగ్గురు అవుట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఎవరో ఉండేవాళ్ళు, ఎవరో ఇప్పుడు సంథింగ్ నాకు సడన్ గుర్తు రావట్లేదు, ఆ శ్రీకాంత్, ఆ తర్వాత వెంగ్ సర్కార్
ఉన్నటువంటి కపిల్ దేవ్ ముందుకు వచ్చేసేవాడు,
ఇంకెవరు రవి శాస్త్రి, అట్లా ఆరో డౌన్ లో రవి శాస్త్రి వచ్చినట్టు ఒక నిమిషం ఆగండి బాదు కపిల్ అని పంపించేవారు. అట్లా ఫస్ట్ ప్రశ్న మీకు, రాహుల్ గాంధీకి చేతన అవ్వట్లేదని పంపించారా?
కాదండి, అందుకు కాదు, చాలా స్ట్రాటజీతోటే పంపించారు వాళ్ళు. మీ అందరు ఏమనుకుంటున్నారంటే రాహుల్ గాంధీ చేయలేకపోతున్నాడు, ఈవిడని యాడ్ చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి కొత్త తేజం వస్తుంది అందుకని పంపించారు అని అనుకుంటున్నారు. కానీ మీరు కరెక్ట్గా చదవండి ఎక్కడ పెట్టారు, ఈస్టర్న్ యూపీకి మాత్రమే పరిమితంగా ఆవిడ్ని కోఆర్డినేటర్ కింద పెట్టారు. అది ఏమిటది, ఈస్టర్న్ యూపీ ఏమిటి అసలు, ఆ స్పెషాలిటీ ఏమిటి, ఎందుకు ఆవిడ కావాలి, అట్లా ఆలోచించుకోవాలి మనం. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది మీరు అడిగింది అసలు అనమాట. ఆవిడ ఈస్టర్న్ యూపీతో ఆవిడకి సంబంధం ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలన్నీ ఈస్టర్న్ యూపీలో వస్తాయి. వాళ్ళ పాత వాళ్ళ కొద్దో గొప్ప కాంగ్రెస్ పార్టీ అసలు యూపీలో ఎక్కడా లేదు, కొద్దో గొప్పలా కనపడుతూ ఉంటుంది అన్నమాట. అట్లాంటివన్నీ ఈస్టర్న్ యూపీలోనే ఉన్నాయి. సో ఈస్టర్న్ యూపీకి వీళ్ళకి సంబంధం ఏంటి ఈ గాంధీ ఫ్యామిలీకి అంటే, అసలు ఎందుకు కావాలి, ఎట్లాగ ఓడిపోతున్నారు, యూపీతో సంబంధం ఏంటి, యూపీలో వాళ్ళు ఎట్లా గెలవరు
అంటే, మేబీ అక్కడ ఒక 10-20 సీట్లు అన్న దెబ్బతీద్దామనా,
దెబ్బతీద్దామని ఎట్లా దెబ్బతీద్దామని, ఆవిడేం దెబ్బతీయగలుగుతుంది అది అక్కడ. అవును, ఇప్పుడు మహాగఠబంధన్ ఉంది, వాళ్ళకి నిజంగా ఏం కావాలి, మోడీ ఓడిపోవటం కావాలి అంతే కదా. వాళ్ళకి ఇప్పుడున్న ప్రస్తుతం మహాగఠబంధన్ అవనివ్వండి, ఈ అపోజిషన్ ర్యాంక్స్ అవనివ్వండి, ఒకే పెద్ద స్టేజ్ మీద 200 లీడర్లు కలిసి నుంచుని 50 ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్లు ఉండటం అవనివ్వండి, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా రన్అప్ టు 2019 ఎలక్షన్. అసలు యూపీ స్ట్రాటజీ ఏంటి, యూపీ స్ట్రాటజీలో మహాగఠబంధన్ అంటే మూడే పార్టీలు, అవేంటంటే అజిత్ సింగ్ గారి పార్టీ, మాయావతి గారిది, మళ్ళీనేమో ఎస్పీ ములాయం సింగ్ యాదవ్, అదే ఈయన అఖిలేష్ యాదవ్ గారు, వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ రావద్దు అన్నారు, వాళ్ళు మాతో సంబంధం లేదు కాంగ్రెస్కి యూపీలో అన్నారు కదా. అది ఎంత ఏంటంటే అది ఒక ఫిక్స్డ్ మ్యాచ్, అది వాళ్ళు కాంగ్రెస్ తీసుకోవటం వాళ్ళకి ఇష్టం లేక కాదు, కాంగ్రెస్ అక్కడ ఎట్లాగో గెలిచేది 3 మహా అయితే 3 కాంపిటీషన్ ఉంది కాంగ్రెస్కి ఆ స్టేట్ మొత్తంలో, ఓ సుల్తాన్పూర్, అమేతి, రాయ్బరీలో గెలిచినా గెలవకపోయినా ఆ 3 వాళ్ళు కాంపిటేటివ్, వాళ్ళు ముగ్గురు వాళ్ళు అనమాట. సో ఆ 3 వాళ్ళకి ఇచ్చేసేసి అందరూ కలిసి నుంచోవచ్చు, అందరు కలిసి నుంచుంటే బాగానే ఉండేది కదా, నిజంగా బీజేపీ ఒక సైడు, ప్రపంచం మొత్తం ఒక సైడు అన్నట్టు ఉండేది యూపీ
ఉండేది.
మరి అలా ఎందుకు చేయలేదు, వీళ్ళిద్దరి మధ్య ఎందుకు కొట్లాట ఉంది, కొట్లాట ఏం లేదు, అవన్నీ జనాలకి మోసం చేస్తున్నారు వాళ్ళు అనమాట. అది ఫిక్స్డ్ మ్యాచ్ అంటారు దీన్ని. WWF చిన్నపిల్లలు చూసే వాళ్ళు గుర్తుందా, వరల్డ్ ఒక సిరీస్ వచ్చేదన్నమాట WWF అని, అందులో పెద్ద పెద్ద రెజలర్స్ ఇటు నుంచి వీడు కాసేపు ఓ పావుగంట వాడిని చితక్ కొట్టేస్తాడు, ఆ తర్వాత వాడు లేచి మళ్ళీ వీడిని చితక్ కొట్టేస్తాడు ఇంకో పావుగంట, అంత ఫేక్ రెజలింగ్ అది అనమాట. ఇక్కడ సిచ్యువేషన్ ఏమైందంటే, క్యాస్ట్ డివిజన్స్లో ఓబీసీ, మోస్ట్ ఆఫ్ ద ఓబీసీ, మెనీ చాలామంది దళిత్స్, చాలామంది ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళందరూ బీజేపీకి వేసేస్తున్నారు. బీజేపీ యొక్క ఓట్ పర్సంటేజ్ 45 దాకా వెళ్ళింది అనమాట. కాంగ్రెస్ పార్టీ వేరుగా నుంచోవటం వలన ఏమవుతుందంటే, అక్కడుండే ముస్లిమ్స్కి, దళితులకి, అది మాయావతికి వేసే దళిత్ పార్టీ వాళ్ళు, యాదవ్స్ వాళ్ళను, జట్స్, ఎందుకంటే మన అజిత్ సింగ్ వీళ్ళు, వాళ్ళందరికీ క్లియర్ కట్ మెసేజ్ అనమాట, మీరు వెళ్ళి ఆ మహాగఠబంధన్కి వేసేసుకోండి, నాకు వేయద్దు అని కాంగ్రెస్ పార్టీ చెప్పేసింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది, కాంగ్రెస్ పార్టీ ఏమని ప్రొజెక్ట్ చేసుకుంటుందంటే, నాకు ఈ దిగువ వర్గాలు ఉండే ఈ మోకకి నాకు సంబంధం లేదు, నేను
ఎందుకు అది అంటే వాళ్ళు
అది వాళ్ళ ఓట్లు నాకెందుకు, నాకేం సంబంధం లేదు, నాకల్లా సంబంధం మీరు బ్రాహ్మలు మాత్రమే నాకు కావాలి, నేను బ్రాహ్మడుని, నేను దంజం వేసుకుని తిరుగుతున్నాను, శివుడి దగ్గరికి వెళ్ళొచ్చాను, మానస సరోవరం వెళ్ళొచ్చాను అని చెప్తున్నారు. మనకి పాతది అప్పు చేసి పప్పుకూడ ఒక పాట ఉంది, అందులో రేలంగి దొంగస్వామి వేషం వేసుకుని, కాశీకి పోయాను రామహరి, గంగ స్నానం చేసి వచ్చాను రామహరి అని పాడాడు. అంటే వాళ్ళనేమో నేను కైలాసం వెళ్ళాను అని చెప్పుకునేవాడు ఆ టైప్లో. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా, నేనే బ్రాహ్మణ్ణి, నేను మానస సరోవరం వెళ్ళాను, నేను అక్కడికి వెళ్ళాను, ఇదిగో నేను దంజం వేసుకుని తిరుగుతున్నాను, నెత్తి మీద ఇవి పెట్టుకుని తిరుగుతున్నాను, ఒక పిలక కూడా పెట్టుకుని తిరుగుతున్నాను అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. అది ప్రూవ్ చేసేసాం కదా, ఇప్పటికీ కొంతమంది బ్రాహ్మిన్ ఓటు ఈస్టర్న్ యూపీలోనే, స్పెషల్లీ ఈస్టర్న్ యూపీలో, నేను అందుకని ఈస్టర్న్ యూపీ అని మాట్లాడుతాను, వాళ్ళకి ఇప్పటికీ కూడా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న పీపుల్, వీళ్ళందరూ ఎలైట్ పీపుల్ ఉండేవాళ్ళు, ఈస్టర్న్ యూపీ బ్రాహ్మిన్స్ అనమాట. ఆ పర్టిక్యులర్ బ్రాహ్మిన్ క్యాస్ట్ వాళ్ళు, అలానే కొంతమంది థాకూర్స్ కూడా ఉన్నారు అనమాట.
వీళ్ళేంటంటే కాంగ్రెస్ పార్టీని వదిలేశారు కానీ బాధపడుతూ వదిలేశారు. ఎందుకంటే అది ఇంక దానికి ఓటు వేస్తే ఉపయోగం లేదు, అది చచ్చిపోయింది అని చెప్పి వదిలేసిన జనాలు వీళ్ళు.
వాళ్ళని మళ్ళీ ఒకసారి,
కానీ వాళ్ళకి ప్రేమ ఇప్పటికీ కొంచెం కొంచెం కాంగ్రెస్ మీద ఉంది. ఎలాగోలే ఎప్పుడో ఒక రోజు రాహుల్
గాంధీ కాంగ్రెస్,
లేకపోతే ప్రియాంక గాంధీ కూతురు కానీ ఎవరైనా వస్తే బాగుండయ్యా అనుకునే రకాలు ఉన్నారు కొంతమంది జనాభా.
చంపేస్తున్నారండి బాబు, అంటే వీళ్ళు అదేమంటారు, ఒక రాజరికం ఫ్యూడల్
అది, ఆ టైప్ వాళ్ళందరినీ ఎలాగో అలా మోడీకి ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీకి వేశారనుకోండి, అంటే ఏంటి, మోడీకి వచ్చే ఓట్లల్లో ఒక చిల్లి గవ్వంత, ఒక 2% వచ్చి నేను ఓడిపోతాను నాకు తెలుసు ఎలాగో, కాకపోతే ఆ 2% నాకు వేసారనుకో నా మీద ప్రేమతో, వాడు ఓడిపోతాడు కదా. సో నా మీద ప్రేమతో వేసేటానికి వాళ్ళకి ఒక ఐకానిక్ ఇమేజ్ కావాలి. ఆ ఇమేజ్కి ప్రియాంక గాంధీ ఒకప్పటి ఇందిరాగాంధీ అని చెప్పి ప్రచారం చేయడానికి పనికొస్తుంది. ఆవిడ ఫిగరు, ఆవిడ మొహము, ఆ చెహరా, అవన్నీ కావాలి వాళ్ళకి. అందుకని ఆవిడ రంగంలోకి దించారు. ఆవిడని స్పెసిఫిక్గా రంగంలో దించింది యూపీలో ఉండే ఒక 30-40 సీట్లలో ఓట్లను చీల్చి దానివల్ల మాయావతి ఎస్పీని గెలిచేటట్టు చేయటం కోసం మాత్రం దించిన ఆయుధం అది. ఇక మిగతా అవన్నీ మీడియా వాళ్ళు ఏదైనా రాసుకోవచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చిన చెత్తంతా రాసుకోవచ్చు, అవేమి కాదు. ఆవిడ ఓన్లీ ఈస్టర్న్ యూపీలో ఓట్లు చీల్చడానికి పెట్టిన ఒక ఐకాన్, దట్ ఈజ్ మై అసెస్మెంట్.
ఓకే, సో నౌ కమింగ్ బ్యాక్ టు ఈమెను చూసి మళ్ళీ అంటే జనాలు ఓన్లీ లోకలైజ్డ్ అంటారా లేకపోతే వేరే దగ్గర? ఫస్ట్ క్వశ్చన్, ఆమెను వేరే దగ్గర ఎక్కడన్నా ఉపయోగిస్తారా?
ఎక్కడ తిప్పినా ఉపయోగం లేదు. వాళ్ళు ఎక్కడైనా తిప్పచ్చు, తిప్పితే తిప్పుతారు, బట్ అంత ఉపయోగం లేదు. వాళ్ళకి ఉపయోగం ఉండేది మాత్రం ఈస్టర్న్ యూపీ. వాళ్ళు వెరీ, వాళ్ళని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని. వాళ్ళు వెరీ స్పెసిఫిక్గా వాళ్ళకి తెలుసు సీటు బై సీట్ ఏం చేయొచ్చు అని తెలుసు. ఆ ఈస్టర్న్ యూపీలో వాళ్ళు చూశారు కొంతమంది చొంగకార్చుకుంటున్నారు ఇంకా గాంధీ ఫ్యామిలీ అని మోకున్నారు కొంతమంది, ఎందుకంటే పాత ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు. ఆ చొంగకార్చుకునే వాళ్ళ ఓట్లని మోడీకి వెళ్లకుండా చేయటం కోసం ఈవిని దించారు.
ఓకే, ఐ డోంట్ నో, అంటే వీళ్ళకి సో ప్రభావం ఎలా ఉంటుంది దీనికి?
ప్రభావం అంటే అండి, ఇవన్నీ ఎత్తులు వేస్తూ ఉన్నారు. ఆ ఎత్తుకి పై ఎత్తులు ఎవరు ఇంకా చూడలేదు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇంకా వాళ్ళ కార్డ్స్ వాళ్ళు ప్లే చేయలేదు.
ఇదే ఇట్లా మనం యాక్చువల్లీ నాకు ఈ మధ్య ఇదంతా క్రికెట్ భాష వచ్చి పడుతుందండి ఎక్కువ.
మీరు ఇట్లానే మాట్లాడుకునే వాళ్ళం మనం, ఇంకేముంది అనుకున్నాం మధ్యప్రదేశ్ అవన్నీ ఓడిపోయినాయని. ఎవరైనా ప్రపంచంలో ఊహించగలరా 3 రోజుల్లో మొత్తం 72 అవర్స్ లో కాన్సెప్షన్ నుంచి ప్రెసిడెంట్ అసెంట్ వరకు 10% రిజర్వేషన్ అనేది పాస్ చేశారు. ఇప్పుడు ఆ 10% రిజర్వేషన్ పాస్ చేసిన తర్వాత ఫార్వర్డ్ క్యాస్ట్ కష్టాలు వస్తున్నాయనే మాట మీకు మనుగడలోంచి వెళ్ళిపోయింది. అలానే ఇంకేమవుతుందో, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళది, బీజేపీది, యూపీలో గవర్నమెంట్ కూడా వాళ్ళది, ఇంకా ఏమేమి వస్తాయో, వీళ్ళ ఎత్తుల మీద వాళ్ళ పై ఎత్తులు ఏమొస్తాయో. వాళ్ళేం ఖాళీగా ఉంటారు, వాళ్ళు కూడా పొలిటీషియన్సే.
ఇట్స్ ఓకే. సో అదే మళ్ళీ క్రికెట్ భాషలో మనం మాట్లాడుకోవాలనుకుంటే ఇది ఇంకా బిగినింగ్ ఓవర్స్లోనే ఉన్నాం,
అది స్లాగ్ ఓవర్స్లోకి రాలేదు.
సో మార్చ్ తర్వాత ఈ గొడవ మొదలవుతుందంటారా? దేర్ మైట్ బి సమ్.
నా లెక్కలో ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 లోపల నేషనల్ బడ్జెట్ ఒకటి ఉంది. అదే టైంలో యూపీలో కూడా కొన్ని పాస్ చేయొచ్చు మన యూపీ చీఫ్ మినిస్టర్ కూడా. మిగతా స్టేట్స్ అన్ని సెట్ అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు వీళ్ళకు ఉన్నదల్లా ఏంటంటే బీజేపీకి సీట్లు తగ్గించడం అనేది కార్యక్రమం జరగాలంటే ఓన్లీ ఉత్తరప్రదేశ్లోను మహారాష్ట్రలో మాత్రమే సాధ్యం ఈ అపోజిషన్కి. వాళ్ళు నిజంగా బీజేపీని, ఎన్డీఏ గవర్నమెంట్ని రానివ్వకుండా చేయడానికి అవకాశాలు చూడాలంటే ఈ 2 స్టేట్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఈ 2 స్టేట్స్లో మీరు చాలా విశేషాలు చూస్తూ ఉంటారు. దీస్, అమెరికన్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే దీస్ 2 థింగ్స్ ఆర్ ద కీ స్వింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఫర్ 2019. మిగతా స్టేట్స్ అన్ని అందరికీ తెలుసు, ఎవరు గెలుస్తారు, ఏమైపోతుంది, అవి ఏం చేసుకున్నా కూడా బోరింగ్ స్టేట్స్ మిగతా స్టేట్స్ అన్ని. ఫ్రమ్ ఎలక్టోరల్ ఎలక్షన్ పర్స్పెక్టివ్లో మిగతా స్టేట్స్ అన్ని బోరింగ్ అన్నమాట.
డెఫినెట్లీ ఇదే కదండి, ఇదేదో ఫస్ట్ 10 ఓవర్స్ లో దంచినట్టు. మనం క్రికెట్ అనాలజీ తీసుకుంటే ఇట్ విల్ బి లైక్ యునో, ఈ రెండిట్లలో వస్తే మనకి బ్రహ్మాండంగా.
ఈ రెండిట్లలో
ఎవరికైనా
కాదు, ఈ రెండిట్లలో బీజేపీని తగ్గిస్తే అపోజిషన్ కి పోస్ట్ పోల్ గేమ్ ఆడటానికి అవకాశం
కాదు. ఇప్పుడు మన పార్టీ అనుకోండి, మీరు నేను పార్టీ పెట్టినా కూడా సరే, మనం మ్యాచ్ లాగా మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు మ్యాచ్ అనాలజీ, మన ఇద్దరం ఓపెనర్లుగా దిగితే ఇప్పుడే దంచుకోవాలని చూస్తాము. ప్రాబబ్లీ దట్ ఈజ్ లైక్ యా,
చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆరంభ స్వరత్వం ఎక్కువ చూపిస్తుందేమో అని కూడా ఒక డౌట్ ఉంది నాకు.
ఓకే, విల్ సీ. వండర్ఫుల్ అండి. సో మొత్తానికి ఈస్టర్న్ యూరోప్, ఈస్టర్న్ యూరోప్ అని పోతుంది బాబోయ్, ఈస్టర్న్ యూపీ, ఎంతసేపు ఈస్టర్న్, ఈస్టర్న్ యూపీ వ్యవహారం అనమాట ఇదంతా. ఎనీవే, దాట్స్ యా ఓకే. వండర్ఫుల్ అండి, యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ. మళ్ళీ మనం వచ్చే వారం కొత్త వార్తలు కలుద్దాం, అప్పటి కొత్త వార్తలతో మళ్ళీ కలుద్దాం. మనకి ఈ షట్డౌన్ గురించి బాగా చెప్పారు, ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో. ఐ థింక్ ఆ షట్డౌన్ అప్పటికి మళ్ళీ అయిపోతుంది అనుకుంటున్నా, దాని గురించి కూడా ఒకసారి టచ్అప్ చేద్దాం.
తప్పకుండానండి, నమస్కారం,
మళ్ళీ కలుద్దాం, ధన్యవాదాలు.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised. Advised.